ఇక నాలుగవమను ఉన్నాడు, ఆయన తామసమను. ఈ కాలం మాత్రం చాలా గొప్ప కాలం. మానవాధీశ్వర మనువు నాల్గవవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథివీపతులు కేతు వృషణ రఖ్యాత్యాదులతని పుత్రులు పదుగురధిక బలులు సత్యక హరివీర సంజులు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణి ఎందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన వాపికాచే హరిదయా సముద్రుడఖిల లోకేశ్వరుడనిన సుకుని చూచి అవని విభుడు. ఓ పరీక్ష నరేంద్ర, మనువుల్లో నాలవ వాడు తామసుడు, ఉత్తముని యొక్క సోదరుడు, చాలా గొప్ప మనువు. ఈ తామస మనువు కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. త్రిశిఖుడు అనేవాడు ఇంద్ర పదవిలో ఉండేవాడు. ఆ కాలంలో జ్యోతిర్వ్యోముడు అనేవాడు సప్త ఋషులకు నాయకుడు. సప్త ఋషులు కూడా మారుతూ ఉంటారు. ఆ కాలంలోనే త్రికూటమున ఒక గొప్ప పర్వతం మీద ఓ పెద్ద సరస్సులో ఒక మొసలి ఒక ఏనుగుని పట్టుకుంది. అప్పుడు ఆ గజేంద్రుడు పాహీ పాహీ అని విష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హరిణి హరిమేధుడు అనే ఇద్దరు దంపతులకు కుమారుడిగా పుట్టి గజేంద్రుణ్ణి రక్షించాడు, మొసలిని సంహరించాడు. ఆ కాలంలో అంటే నాలుగవ మనువు కాలంలో వైకుంఠానికి దగ్గరలో పాలసముద్రంలో త్రికూటమని ఒక పర్వతం ఉండేది. ఆ పర్వత ప్రాంగణంలో హరిణి అనే ఒక ఇల్లాలు, ఆ ఇల్లాలికి భర్త పేరు హరిమేధుడు. ఈ హరిణికి హరిమేధునికి హరిభక్తి బాగా ఎక్కువ. అందుకే వాళ్ళు విష్ణువు కోసం తపస్సు చేస్తే విష్ణువు వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. వాళ్ళేమన్నారు, నీలాంటి కొడుకు కావాలన్నారు. అప్పుడు హరినవ్వి, నాలాంటి కొడుకులు ఈ ప్రపంచంలో ఉండరు, మీరు నాలాంటి కొడుకు కావాలంటున్నారు కనుక నేనే మీకు కొడుకుగా పడతానన్నాడు. అదే మా కోరిక, అలా అడిగితే బాగుండదు కనుక ఇలా డొంక తిరుగుడిగా అడిగామన్నారట. భగవంతుణ్ణి నువ్వే కొడుకుగా పుట్టంటే పుట్టనంటే ప్రమాదం కదా, అందుకని నీబోటి కొడుకు కావాలన్నారు. అప్పుడు ఆయనే కమిట్ అయిపోయాట. కాబట్టి మహాత్ములను అట్టే పెట్టుకోవాలంటే ఆయన ఎక్కడన్నా ఉంటే ఓ 100 సార్లు అటు ఇటు తిప్పితే ఆయన విసిపోయి మన ఇంటికి వస్తాడు. అందువల్ల భగవంతుణ్ణి ఎలా లాక్కోవాలో భక్తులకి బాగా తెలుసట. హరిణి హరివేదుడు అంత చమత్కారంగా, అంటే ఎంత ప్రేమ లేకపోతే ఎంత భక్తి లేకపోతే వాటింటారండి వాళ్ళు, నీ బోటి కొడుకు కావాలంటే నా బోటి వాళ్ళు ఉండరు, నేనే కొడుకుగా వస్తానన్నాడు ఆయన. ఈ విధంగా హరిణికి హరివేదునికి హరికుమారుడిగా పుట్టాడు. ఆయన కాలంలో గజేంద్ర మోక్షం జరిగింది అనగానే వెంటనే పరీక్షిత్ అన్నాడు, చాలా గొప్ప విషయం చెప్పావు, నేను చాలా కాలం నుంచి గజేంద్ర మోక్షం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడో నీళ్లల్లో ఉంటుంది మొసలి, అడవిలో ఉంటుంది ఏనుగు, అడవిలో ఉండే జంతువుకి నీళ్లల్లో ఉండే జంతువుకి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది? అప్పుడు ఆ గజేంద్రుడు హరిని ఎందుకు పిలిచాడు, ఆయన ఎలా వచ్చాడు, గజేంద్రుణ్ణి ఎలా రక్షించాడు, ఈ కథ తెలుసుకోవాలని నా మనస్సు తహతహలాడుతున్నది. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే ఆ కథలు పుణ్య కథలని ఆ కర్ణింపుదురు పెద్దల తిహర్షమునన్. ఏ కథలలో భగవంతుడైన శ్రీమన్నారాయణుని గుణగణములుంటాయో, ఏ కథలలో పెద్దలైన వాళ్ళు భగవంతుణ్ణి పదే పదే స్తోత్రం చేస్తారో, ఆ కథలని జ్ఞానులు ఇష్టపడి వింటారు. అవి పుణ్యకథలవి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పే కథల్లో ఎంతసేపు హరిస్మరణే ఉంటుంది, హరి యొక్క భక్తుల చరిత్ర ఉంటుంది, హరి లీలలు ఉంటాయి. దీనిని నాబోటి పెద్దవాడు చెప్పాడు, చెప్పగానే మీరు ఆనందంతో వింటున్నారా లేదా, విని ఇవి గొప్ప కథలు అని 10 మందికి ప్రచారం చేస్తారు. ఆ కథలు నాకు అవసరం చెప్పు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు అడిగిన కథ అంతా కూడా సవివరంగా తెలియజేస్తున్నాను. పూర్వం పాలసముద్రంలో త్రికూటమని ఒక పర్వతం ఉండేది. త్రి అంటే 3, కూటము అంటే శిఖరము. త్రికూట పర్వతమునకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండ మీద 3 శిఖరములు ఉండేవి, ఎత్తైనటువంటి శిఖరములు 3 ఉండేవి. ఆ 3 శిఖరములలో ఒకటి కాంచన, బంగారం. కొండ శిఖరం అంతా పూర్తిగా బంగారంతో నిండి ఉండేది, అది సువర్ణ శిఖరం. 2వది అయస్సార, ఇనపమయం, పూర్తిగా ఇనుమే. మూడవది కలధౌతం వెండి. మూడు శిఖరములు, ఒకటి బంగారం, ఒకటి ఇనుము, ఒకటి వెండి అన్నమాట. కాంచనాయసార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతించు శలయేటి మొత్తములును మరగి తిరిగెడు దివ్య విమానములును చెరుల గ్రీడించు కిన్నర చెయము కలిగి. ఆ కొండకి మూడు శిఖరాలు, ఒకటి వెండి, ఒకటి బంగారం, ఒకటి ఇనుము. దానికి పెద్ద పెద్ద విశాలమైన పీఠభూములు కూడా ఉన్నాయి. ఆ కొండ మీద ఒకేసారి 100,000 ఏనుగులు కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చట. అంత వైశాల్యం కలిగిన చదునైన పీఠభూమి కూడా ఉన్నది. రకరకాల వృక్షాలు ఉన్నాయి ఆ కొండ మీద. పైనుంచి కిందకి దబదబా ప్రవహించే శలయేళ్ళున్నాయి, జలపాతాలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట ఆ రోజులు. అక్కడికి నిరంతరం దేవతలు వస్తారు విమానాల మీద వచ్చి కాసేపు క్రీడించి పాటలు పాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నిరంతరం దేవతల కొండ మీదకి విమానాల్లో రావడం వల్ల ఆ విమానముల మోతతో మారుమోగిపోయేదిటండి. మ్రోసి పరతెంచు అన్నారు. ఆ విమానాల మోతతోటి ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయేది. ఇంకా దబ్బ 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 నీళ్లు కింద పడుతూ ఉంటే ఆ సెలయేటి చప్పుళ్ళు మృదంగ శబ్దాల్లో ఉండేవిట. అంత గొప్ప పర్వతం అది. ఆ పర్వతం ఎంత ఉండేదో తెలిసినా అది 10,00,000 యోజనముల వైశాల్యంతో ఉండేది. టేక అంటే 80,000 చదరపు మైళ్ళ కలిగినటువంటి కొండది. అంత పెద్ద కొండది. ఇంకెక్కడి నుంచి ఆ కొండని వర్ణించారు. ఆహా, భాగవతం అంటే ఎంత గొప్ప గ్రంథం అనిపిస్తుంది అన్నమాట. అడవిని వర్ణించేటప్పుడు పద్యం పనికిరాదు అనుకుని పోతన గారు ఒక గద్యం రాశాడు, వచన కవిత రాశాడు. ఇక్కడ 2 పేజీల్లో రాశాడు ఆయన. ఆ వచన కవిత ఇప్పుడు మీకు అవసరం వినిపిస్తాను. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోతకేతకి భల్లాతక అమ్రాతక సరళ పనస బదరి ఒకడ వంజుల వట కుటచ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంత చందన మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాడు బెల్వామలక క్రముఖ కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విత్రుమలతా సంగత మహోద్యాన సుఖ పిక నికర సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ బహురంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచారపక బలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును పద్మరాగ మరకత పుష్య కనక మణిమయాద్యనేక శిఖర తట దరి నిర్గత ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధగ జగమయ గండభేరుండ జిల్లి హరిశరభగ కిటివల్లాద్భుత కాక ఘోకమయ సంచకిత శరణాగత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు. ఈ మొత్తం పర్వతాన్నంతా మన కళ్ళ ముందు కట్టాడు. ఇందుకే చప్పట్లు దేనికి కొట్టారు అంటే ఆ వచనం చదివినందుక దిక్మాలాడ ఆపమనే, లేకపోతే అర్థమై కొట్టారా? ఏం అర్థమైందని కొట్టారు. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుంటే అబ్బా అనిపిస్తుంది. ముందన్నీ చెట్లు వర్ణించారు. ఆ కొండ మీద పెద్ద కేకారణ్యం ఉన్నది. పర్వతారణ్యాలు కదా, ఆ అరణ్యాల్లో తాడి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, ఖర్జూర వృక్షాలు ఉన్నాయి, బత్తాయిలు ఉన్నాయి, లవంగ వృక్షాలు ఉన్నాయి, మాదీఫలం కూడా ఉందిట, లుంగము ఉందిట, ఇంకా చోత మామిడి పళ్ళు ఉన్నాయి. ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు తెగ పెరిగిపోయి ఇంతంత మానులు కట్టి కొమ్మలు పెరిగిపోయి ఒకదానికొకటి ఇలా అల్లుకుపోయాయి. ఈ చెట్ల పైనుంచి కిందకి మాట వరసకు కూడా సూర్యరశ్మి కిందకి దిగడం లేదు. అంటే కిందంతా ఏమైపోయిందనమాట, చిమ్మ చీకటి, నీడ తప్ప ఏమీ లేదు. అందుకే ఆ కిందంతా ఒకటే చల్లగా ఉన్నది. ఈ చెట్లల్లో కొన్ని చెట్లు ఉన్నాయి, అవి ఫలవృక్షాలు. ఆ ఫలాల్లో కొన్ని మామిడి, కొన్ని ద్రాక్ష, కొన్ని దానిమ్మ, కొన్ని నిమ్మ, కొన్ని గజనిమ్మ, కొన్ని బత్తాయిలు, కొన్ని పంపరపరసకాయలు, ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి. ఆ ప్రాంతంలో సీజన్తో సంబంధం లేకుండా అన్ని పళ్ళు ఎప్పుడు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు కోసుకునేవాడెవడు, తినేవాడెవడు ఎవరు లేరు కదా. దాంతో ఆ పండ్లు బాగా ముగ్గాయి. ఇంతలో అక్కడ ఆడుకుంటున్న చిలుకలు వచ్చాయట. ఆ చిలుకలు ముక్కులతో పళ్ళులో పొడి చేయట. పొడవగానే పటక్కన ఆ పళ్ళు చీరుకుపోయి, బాగా పండిపోయిన పళ్ళు కదా, అందులోంచి రసం డబా డబా కింద కారడం మొదలుపెట్టింది. ఓ చోట మామిడి పళ్ళ రసం, ఓ చోట ద్రాక్ష రసం, మరో చోట బత్తాయి రసం, ఇంకో చోట దానిమ్మ రసం, ఇంకో చోట నిమ్మరసం, ఇలా అన్నీ కారాయి. ఈ ఫలరసములు కింద పడి కొంత దూరం వెళ్ళాక అన్నీ కలిసిపోయాయి. అందుకే ఏమన్నాడు, బహుళ ప్రవాహంబును, రకరకాల ఫలముల యొక్క మిశ్రిత ద్రవం వెళ్ళిపోయింది, మిక్చర్ వెళ్ళిపోయింది అక్కడ. ఈ ప్రవాహం కొంత దూరం వెళ్ళాక చూస్తే ఇదే ఒక పెద్ద నదిలో ఉందిట. అక్కడ కొంతమంది ఋషులు మకాం పెట్టారు, వాళ్ళు జపాలు చేసుకుంటున్నారు. వాళ్ళు రోజు ఏం చేసేవారు, కాసేపు ఇందులో ఉన్న ఫలరసం తాగేవారు. ఇన్ని పళ్ళరసం, సహజమైన ప్రాకృతికమైన ఎరువులు లేని ప్రకృతిలో ఉన్న పళ్ళరసం తాగితే ఇవాళ్ళకి అనారోగ్యం ఎలా వస్తుందండి. అందువల్లే ఆరోగ్యంగా తపస్సు చేసుకుంటున్నారట వాళ్ళు. ఈ ఫలరసం కొంత దూరం వెళ్ళాక ఓ పక్క నుంచి దెబ దెబ సెలయేరు ప్రవహించింది. ఈ సెలయేరు నీరు తెల్లగా ఉంది, ఆ తెల్లని నీరు ఈ పళ్ళరసంలో కలిసిపోయి ఈ రెండు కలిసి కొంత దూరం ముందుకు వెళ్ళిపోయాయట. అది చూడడానికి ఎలా ఉంది, బంగారం కొట్టుకుపోతున్నట్టుగా ఉంది ఆ రంగు చూడడానికి. అందుకే సెలయేళ్లలో నీళ్లు తాగిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారట. ఇంకా ప్రాంతంలో చిలుకలు, రామచిలుకలు, గోరువంకలు, కోకిలలు, కొంగలు, హంసలు, బెగ్గురు పక్షులు, పిచ్చుకలు, ఈ రకరకాల పక్షులు ఉన్నాయి. అవన్నీ కిచకిచకిచలాడుతూ ఉంటే ఈ మొత్తం పక్షుల యొక్క కోతలన్నీ కలిసిపోయి ఒక అవ్యక్తమైన, పైకి చెప్పడానికి వర్ణించడానికి వీలు కాని మధురధ్వని వస్తుంది. ఇది కాకుండా ఆ ప్రాంతంలో పద్మరాగాలు, పుష్యరాగాలు, కనకపుష్యరాగాలు, వజ్రాలు, వైదూర్యాలు, నీలములు, గోమేధికములు, ఇలాంటి రకరకాల రాసులు, రత్నాల రాసులు అక్కడ ఉన్నాయి. అవన్నీ రత్నాలకి నిలయం. గనులు గనులు కింద ఉన్నాయి అక్కడ. ఆ గనుల దగ్గరికి మనం వెళ్ళంగా, అందువల్ల అలా ఉన్నాయి. ఆ రాళ్ళన్నీ రకరకాల రంగుల్లో తళుక్కు తళుక్కు అని మెరుస్తున్నాయి. మరొక పక్కన ఇనప ఖనిజం, రాగి ఖనిజం, బంగారు ఖనిజం, వెండి ఖనిజం, ఈ ధాతువులు ఉన్నాయి. ధాతువుని మనం ఇంగ్లీష్లో ఓర్ అంటామే, ఆ ముడి పదార్థాలన్నీ అడుగునున్నాయన్నమాట. ఆ ఖనిజములు ఒక పక్కన ఉన్నాయి. ఈ అడవుల్లో ఉన్న కేకారణ్యాలలో ఉన్న చెట్ల గుండా వెడుతున్న పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. ఆ పాములు కాటేస్తే చెట్లు కూడా బూడిదైపోతాయట. అటువంటి పాములు, ఆ పాముల్ని కూడా పట్టి చీల్చగలిగే నెమళ్ళు, ఆ నెమళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతున్న పెద్ద పెద్ద హంసలు, మరో పక్కన సింహాలు, మరో పక్కన పులులు, ఎనిమిది కాళ్ళు కలిగిన శరభమృగాలు, మరో పక్కన జింకలు, ఏనుగులు, అడవి అనుబోతులు, ఆ అడవి అనుబోతులతో పాటు వెడుతున్నటువంటి గురుపోతులు, ఒకటేమిటి బాబో, రకరకాలైనటువంటి క్రూర మృగాలతో, అడవి జంతువులతో అల్లకల్లోలంగా ఉంది అడవి. ఓ మాదిరివాడు అక్కడికెడితే గుండెకి తెచ్చిపోతాట. అన్ని రకాల క్రూర మృగాలు ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా భిల్లి భిల్లలు లాయక భల్లుక పండి ఖడ్గ గవయ బలి ముఖ చమరి ఝిల్లి హరిశరభక కిటి మల్లాద్భుత కాక ఘోక మయమగు నడవిన్. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు, అడవుల్లో తిరిగే బోయవాళ్ళు. ఈ బోయవాళ్ళు మాత్రం చేతుల్లో కత్తులు, ఈటెలు, ధనుస్సులు పుచ్చుకు తిరుగుతున్నారు. వాళ్ళంతా నల్లని దేహాలతో, పెద్ద పెద్ద కోరలతో, నెత్తి మీద కొమ్ములు కూడా పెట్టుకుని, ఆ కొమ్ములు అడవి జంతువులు కొమ్ములు నరికి నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళు. ఆ కొమ్ములతో తిరుగుతూ సరదాగా నృత్యం కూడా చేస్తారు. అటువంటి వాళ్ళు ఆ బోయవాళ్ళు తిరుగుతున్నారు. మరో పక్కన భల్లూకాలు, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. ఎలుగుబంట్లకి తేనె పొట్లు అంటే బాగా ఇష్టం. అక్కడ తేనె పొట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క దెబ్బ కొడతాయటవి, కొట్టగానే ఆ తేనెటీగలు చల్లా చెదరైపోతాయి. మనల్ని అయితే తేనెటీగలు కొడతాయి, కానీ ఎలుగుబంటిని కొట్టలేవు. ఎందుకని, బొచ్చు ఉంటుంది కనుక, బొచ్చులో కడితే ఇరుక్కుపోయి చచ్చిపోతాయి. అందుకని ఆ ఎలుగుబంట్లు తేనె పొట్టుల్ని పటాపట కొట్టి పీకి అవి పట్టుకుని నోట్లో వేసుకుని పిండుకు తాగేస్తున్నాయి. ఎందుకో తెలియదు కానీ ఎలుగుబంట్లకి పుచ్చకాయలు, దోసకాయలు, ఈ తేనె పొట్లు అంటే బాగా ఇష్టం అండి. మీరు చూసారు లేదో, పుచ్చకాయల్ని ఇలా చీల్చి తినేస్తాయి. నేను సింహాచలం అడవుల్లో ఓ ఎలుగుబంటి మంచి పనసపండుని చీల్చి తినడం చూశాను. అబ్బో ఇవన్నీ చెబితే మీకు పిచ్చెక్కిపోతుంది. ఓసారి శ్రీశైలం అడవుల్లో ఒక 10 రోజులు రహస్యంగా నా చిన్నప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఇష్టకామేశ్వరి దగ్గర జపం చేసుకుంటూ కూర్చున్నాను. తిండి లేదు, ఇంకా కాసేపట్లో చచ్చిపోతాననిపించింది నాకు. ఆ సమయంలో చచ్చిపోయే ముందు ఒక్కసారి హరినామస్మరణ చేద్దాం అనుకుంటూ ఉండగా ఓ ఎలుగుబంటి వచ్చి నేను చూస్తూ ఉండగా ఓ పెద్ద పనసపండు అలా చీల్చి అక్కడ పారేసి వెళ్ళిపోయింది. ఆ పనసపండు తొనలు తింటే మళ్ళీ 10 రోజులు ఆకలేస్తే ఒట్టు, అలా చావకుండా కాపాడి భాగవత సప్తాహం చేయించడానికి అక్కడికి వెంటాడు ఆయన పరమాత్మ. ఎందుకు చెప్తానంటే అవి చీల్చడం కళ్ళారా చూసిన వాడిని నేను. ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు ఈ జంతువులు ఈ పాముల మధ్యలో తపస్సు చేయటం వల్ల వాటి మీద నాకు ఏ భయం లేదు, ఎప్పటికీ లేదు, అప్పుడు లేదనుకోండి. ఆ జంతువులను చూస్తే ప్రేమే కలిగేది. క్రూర జంతువుల మధ్యలో హాయిగా బతకగలుగుతున్నాం, కానీ ఈ జనాల మధ్యలో బతకడానికి నాకు భయం. అలాంటి అడవి ఎలుగుబంట్లు, ఇంకా అడవి ఎనుగోతులు, ఇవన్నిటితో కూడినటువంటి అడవి. ఆ అడవిలో ఆ త్రికోట పర్వతం మీద ఉన్న కేకారణ్యంలో 10 లక్షల ఏనుగులు ఉన్నాయి. కోటి అంటే సమూహం అండోయి, 10 లక్షల కోటి అంటే 10 లక్షల ఏనుగుల సమూహం. మంచి బలమైన ఏనుగులు, అడవిలో తిరిగే ఏనుగులు అవి. ఆ ఏనుగులు ఈ సర్కస్లో ఏనుగుల్లాగా పీనుగులు కాదు, బలమైన ఏనుగులు, దంతములు కలిగిన ఏనుగులు, దంతములు లేని ఏనుగులు, ఆడ ఏనుగులు, మగ ఏనుగులు, పిల్ల ఏనుగులు, గొన్న ఏనుగులు, రిటైర్ అయిపోయిన ఏనుగులు, పెన్షన్ తీసుకుంటున్న ఏనుగులు, ఇలా రకరకాల ఏనుగుల్లో కూడా మరి ఉంటాయి కదా, వాటికి పెన్షన్ ఉంటుంది మరి టెన్షన్ లేకుండా. కాబట్టి ఈ రకమైన రకరకాలైన ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులకందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన గజరాజు, మంచి పరాక్రమవంతుడు. ఆయన కైలాస పర్వతంలో ఉండేవాడు ఏకంగా, కాకపోతే కైలాస పర్వతం తెల్లగా ఉంటుంది, వీడు నల్లగా ఉండేవాడు, అందుకే వీడిని అంజన పర్వతం కాటుక్కొండ అన్నారు. ఈ గజరాజు గారికి కొంతమంది భార్యలు ఉన్నారు, వీళ్ళందరితో ఆ కొండల్లో గుహల్లో గడుపుతూ ఉంటాడు ఆయన. ఇలా ఉండగా వేసవికాలం వచ్చింది. అప్పట్లో వేసవికాలమని, వర్షాకాలమని, చలికాలమని ఉండేవి. ఇప్పుడు లేవు, ఒకటే ఒక కాలం. ఎప్పుడు చూసినా రెండు కాలాలు ఉన్నాయి రండి. ఇప్పుడు ఒకటి వేసవి, రెండు మండు వేసవి. ఏప్రిల్ మే జూన్ జూలై ఈ 4 నెలలు మండు వేసవి, తక్కినవి వేసవి. ఇంకా వేరే కాలమే లేదు అసలు. పాపం గట్టిగా సరదాగా చల్లగా హాయిగా సుఖంగా ఉండే కాలమే కనపడదు. రామరామ, రాత్రిపూట ఒక్కపోతే పగటిపూట ఒక్కపోతే, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. గట్టిగా వర్షాలు ఉండవు. కారణం ఏమిటి? లోకంలో అధర్మం పెరిగిపోతే అలాగ వర్షాలు కురవబట. అందుకే వర్షాలు కురవడం కోసమైనా కనీసం అప్పుడప్పుడు విరాట పర్వం లాంటివి వినాలి, మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు అనుగ్రహించి ఈ పరమ పవిత్రమైన భరత భూమిని ఉత్తమ భూమిగా తీర్చిదిద్దాలి. మళ్ళీ పూర్వంలా వేదభూమిని కర్మభూమిని చేయాలని మాత్రం నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. మీరు కూడా కోరుకుని గోవిందానండి. ఆ ఏనుగుల రాజు గారి ప్రాంతంలో ఒకసారి వేసవి వచ్చిందిట. వేసవిలో ఎండలకు భయపడి పగలంతా కొండ గుహల్లో కూర్చున్నాయి. ఇంకా సాయంకాలం పూట ఆ ఏనుగులు బయటికి రావడం మొదలుపెట్టాయి, దాహం తీర్చుకోవడానికి, మంచినీళ్ళు తాగడానికి. ఏనుగులకి మంచినీళ్ళు తాగడమే కాకుండా ఎక్కడైనా కాస్త పెద్ద చెరువులు కనపడితే అందులో కలబడి కాసేపు జలక్రీడలాడాలనే కోరిక ఉంటుంది. అందుకని ఏనుగులు బయటకు వచ్చాయి. ఆ ఏనుగులు ఎలా ఉన్నాయి? అన్యాలోకన భీకరంబులు జతాశానేక పానీకములు వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో దన్యత్వంబున భూరి భూధరదరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై. ఆ ఏనుగులు అతి భయంకరంగా ఉన్నాయి. అన్య ఆలోకన భీకరములు, ఎవరైనా వాళ్ళకేసి చూస్తే చాలు, చూస్తేనే భయపడతారట. ఇతరులు తేరి పార చూడడానికి కూడా భయపడే ఏనుగులవి. ఆ ఏనుగులు అష్టదిగ్గజములను కూడా జయించాయట. ఈ భూమిని 8 దిక్కుల్లో 8 ఏనుగులు మోస్తున్నాయి. ఐరావతం, పొండరీకం, కుముదం, సార్వభౌమం, సుప్రతీకం, అంజనం, అభ్రమువు, కపిలము మొదలైనటువంటి ఏనుగులు, ఆ ఏనుగుల భర్తలు, వీళ్ళందరూ కలిసి ఈ భూమిని మోస్తున్నారు. ఈ దిక్కులలో ఉన్న ఏనుగుల్ని దిక్కు గజము దిగ్గజము అంటాం. ఆ దిగ్గజములను జయించడం ఎవడి వల్ల కాదు, వాటిని కూడా జయించగలిగే పరాక్రమం కలిగిన అడవి ఏనుగులు. అటువంటి అడవి ఏనుగులు కొన్ని ఈ వేసవి కాలంలో గుంపులు గుంపులుగా ఒక చోట చేరడం వల్ల దాహం పుట్టిందట. ఎక్కువ మంది ఒక చోట చేరితే ఏమవుతుంది, ఒక్కపోత పెరుగుతుంది. ఒక గదిలో ఉన్నారనుకోండి, ఏసీ లేదు, ఫ్యానులు లేవు, 10 మంది ఒక గదిలో చేరితే ఏమవుతుంది, ఈ పక్క పక్కన కూర్చోవటం వల్ల వీళ్ళ శరీరం నుంచి వచ్చే గాలి, ముక్కుల్లోంచి విడిచిపెట్టే గాలి, ఇవన్నీ పెరిగిపోయి ఆ వాతావరణాన్ని వేడిగా మారుస్తుంది. ఆ వేడి తట్టుకోవడం కష్టం, అప్పుడు దాహం బాగా వేస్తుంది. ఈ ఏనుగులు కూడా వ్రజ్యావిహారాగతోదన్యత్వంబున వరసగా కలిసి విహరిస్తున్నాయి. అలా విహరించటం వల్ల వేడి పుట్టింది, కాక పుట్టింది, దాహం పుట్టింది. ఈ నీళ్లు తాగడం కోసమని కొండగుహల్లోంచి బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చి ఎక్కడ చల్లగాలి తగిలితే ఆ వేపు చెరువు ఉంటుంది. ఎవర్రా, మనందరం కొండలోంచి బయటకు వచ్చాం కదా, ఎక్కడి నుంచైనా నీటితో కూడిన చల్లగాలి తగులుతోందా, చల్లని గాలి తగిలిన వేపుకు ప్రయాణం చేద్దాం. ఆ వేపు ఏదన్నా చెరువో లేక సెలయ్యారో ఏదో ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అనుకుంటూ బయలుదేరేట. అవి ఏం చేస్తాయంటే గాలిని బట్టి కనిపెడతాయండో. సాధారణంగా చెరువు వేపు నుంచి గాలి వస్తే ఆ గాలిలో ఒక తేమ ఉంటుంది, చల్లదనం ఉంటుంది, అది తగలగానే ఇవి పసిగట్టేట వెళ్ళిపోతాయట. అందుకని నీరు గాలివడి అంటే నీటితో కూడిన గాలి ఉన్న వేపుకి బయలుదేరే. ఈ ఏనుగులు కొండల్లోంచి బయటకు వస్తూ ఉంటే అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, ఏనుగులు ఎలా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. ఆ నల్లని ఏనుగులు కటిక చీకటట. చీకటి పగటిపూట సూర్యునికి భయపడి కొండలో దాక్కుందేమో, దాక్కుని ఇక సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, కాబట్టి చీకటి బయటికి రావచ్చు అనుకుని ఈ కొండ గుహల్లోంచి చీకటి గుంపులు గుంపులుగా బయటకు వస్తుందా అన్నట్టుగా ఏనుగులు బయటకు వస్తున్నాయి. అంటే నల్లని ఏనుగులు బయటకు వస్తుంటే చీకటియే గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నట్టుగా ఉందిట, అది కూడా సూర్యుడు అస్తమిస్తున్నాడు గనక. అలా ఏనుగులు బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఏనుగుల్ని చూస్తే ఏవో చిన్న చిత్తగా జంతువులు భయపడతాయి, కానీ సింహాలు పులులు భయపడవు. కానీ ఈ ఏనుగులు మామూలు ఏనుగులు కావు. అందువల్ల ఈ ఏనుగులు బయటకు వస్తూ ఉంటే పులుల మొత్తం బులు పొదరెండ్లలో దూరు, ఘోర భల్లూకములు గుహలు సొచ్చు, భూదారములు నేల బొరియలలోడాగు, హరిదంతములకే గుహరిణ చెయ్యము, వల్మీకములు చొచ్చు వనభుజంగంబులు, నీలకంఠంబులు నింగికగయు, మడుగుల జ్వరవారు మహిష సంఘంబులు, గండ శైలంబుల కపులు బ్రాకు, వెర్రచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల, విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు, భద్రకరుల గాలి వారిన మాత్రాన జాలి బుంది. ఈ ఏనుగులు గుంపులు గుంపులుగా కొండ గుహలలో నుంచి మహావేగంగా బయటకు వచ్చి చెరువుల కోసం వెడుతూ ఉంటే వీటిని చూచి పులులు వణికిపోయి ఈ ఏనుగుల కాళ్ళ కింద పడి పీనుగులైపోతామేమోనని పొదరెళ్లల్లో దాక్కుంటున్నాయి. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు కొండ గుహల్లో దాక్కుంటున్నాయి. అడవి పందులు, అవి కూడా ఏనుగుల్లాగే ఉన్నాయి, అయినా అడవి పందులు ముళ్ళ పందులు కన్నాలు చేసుకుని భూమిలో దాక్కుంటున్నాయి. పెద్ద పెద్ద అడవి దున్నపోతులు, అడవిలో ఉండేటటువంటి ఎడ్లు, ఇవన్నీ కూడా వణికిపోయి ఎటువైపు కనబడితే అటువైపు కొండ గుహల్లోకి కొండరాళ్ళకేసి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాయి. బురద గుంటల్లోకి వెళ్ళిపోతున్నాయి అడవి ఏనుగోతులు. పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి అక్కడ, చింపాంజీలు మొదలైనవి, అవన్నీ ఏనుగులు బయటకు వస్తూ ఉంటే వణికిపోయి కొండ పైకి పాకిపోతున్నాయట, రాళ్ళెక్కి పారిపోవడం మొదలెట్టాయి. ఇంతలో నెమళ్ళు చూశాయి, నెమళ్ళు కీసుబాసులు అరుచుకుంటూ రెక్కలు విప్పి ఈ నీలకంఠాలు నింగికి ఎగిరి పారిపోవడం మొదలెట్టాయి. నెమళ్ళు నింగికి పారిపోయాయి. ఇంతంత పడగలు కలిగిన భయంకరమైన సర్పములు, అమ్మో ఈ ఏనుగులు కాటేస్తే చావడం మాట అలా ఉంచి అవి చావు, వాటి కాళ్ళ కింద పడితే మనమే పచ్చడైపోతాం, సేమ్యాలు విరిగిపోయినట్టుగా విరిగిపోతాం, సేమ్యా ప్యాకెట్ని ఒకసారి కింద పెట్టండి కాలి కింద, ఏనుగు కాలి కింద, ఏనుగు కాలి కింద ఎందుకు, మొన్న ఒక ఆయన ఎవరో నాకు దండం పెట్టడానికి వచ్చాడు, ఆ సమయంలో ఎవరో సేమ్యా ప్యాకెట్ ఎక్కడ పెట్టారు, ఆయన వచ్చి దాని మీద కాలేసాక ఆ తర్వాత సేమ్యా లేదు ఆమ్యామ్య అయిపోయింది, ఆయన కాలుకే పచ్చడైపోతే ఇక ఏనుగులు కాళ్ళ కింద పడితే ఏమవుతాయి. అలా ఏనుగులు కాళ్ళ కింద మనం సేమ్యాల్లా పచ్చడైపోతామని భయపడిపోయి భయంకరమైన సర్పములు పుట్టల్లో దాక్కుంటున్నాయి.